ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासवि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। దేవాదిదేవుడు శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారు ఆయన యొక్క సంస్థని స్థాపించారు. ఆయన 40 సంవత్సరాల పాటు మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పట్లో మన భారతీయులంతా కూడా ఈ పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళ గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ఆయన ఆదేశించారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా దాన్ని అనుసరిస్తూ ఉంది, మీరు అమెరికాకు వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని వాళ్ళు పాటించేటట్టు చేసినట్లయితే తిరిగి యావత్ ప్రపంచం కూడా దీన్ని అనుసరిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన 70 సంవత్సరాల వయసులో మన భగవద్గీత భాగవతం ఆంగ్లంలోకి అనువాదం చేసుకుని ఒక బొగ్గు తీసుకుని వెళ్లేటువంటి నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్లారు. అక్కడ కార్ గ్యారేజ్ల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టి 10 సంవత్సరాల్లోపు ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని సనాతన ధర్మం పాటించేటట్టు చేశారు. నోబెల్ లారెట్స్, పిహెచ్డీలు, సైంటిస్టులు, మ్యూజిషియన్స్, పొలిటీషియన్స్, అమెరికన్స్, ఆఫ్రికన్స్, రష్యన్స్ అందరినీ కూడా, ప్రపంచమంతా కూడా 108 మందిరాలు ఆయన నిర్మించారు. వెస్ట్ వర్జీనియా అక్కడంతా 3,000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల మందిరం కట్టుబడి బంగారుతో కట్టించారు. అక్కడ ఆయన 70 వైదిక సంపుటాల గ్రంథాలని ఆయన రచించారు. ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీస్, ఆక్స్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో ఫిలాసఫీకి టెక్స్ట్ బుక్స్ గా వాటిని వాడుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో మనం చదవడం కూడా లేదనమాట. ఇస్కాన్ సంస్థ ద్వారా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీత 100 భాషల్లోకి అనువాదమైందనమాట. ఈ 100 భాషల్లో కూడా ప్రచారం జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు మానవ సమాజం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటూ ఉంది, కానీ సంక్షోభాలకు కారణం ఏంటి అన్నటువంటిది మనం ఎవరూ ఆలోచించట్లేదు. పరిష్కారానికి కోట్లు ఖర్చు పెడుతున్నాం, కానీ ఒక సేయింగ్ అవుతుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం పరిష్కారానికన్నా ప్రివెన్షన్ చాలా ముఖ్యం. భగవద్గీతను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో ఆటోమేటిక్ గా ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ కోసం వెతకాల, ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట. చాలా మంది భగవద్గీత అన్నటువంటిది అసలు మనకు సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ అని చెప్పి అనుకుంటారు, కానీ స్వామి ప్రభుపాదులు వారు ఏం చెప్పారు అంటే రైల్వే ట్రాక్ పట్టాకి 2 చువ్వలు ఉంటాయి, అప్పుడే ట్రైన్ స్మూత్ గా నడుస్తుంది, 1 చువ్వ లేకపోతే నడవదు. అదే రకంగా ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితం శాంతియుతంగా ఆనందదాయకంగా నడవాలా అంటే భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం రెండు ఉండాలన్నమాట. మనం ఈ ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు మానవ సమాజం అన్ని సంక్షోభాలు ఎదుర్కొంటుంది. ఉదాహరణకి స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, భగవద్గీత అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ లాంటిది అంటారు. మీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువుని కొంటే మాన్యువల్ ఇస్తారు, దాంట్లో ఆ వస్తువు యొక్క మెకానిజం ఉంటుంది, దాన్ని ఎట్లా వాడాలా అన్నటువంటి సత్యం దాంట్లో ఉంటుంది. భగవంతుడు ఈ మానవ యంత్రాన్ని సృష్టించినప్పుడు భగవద్గీత అన్నటువంటి మాన్యువల్ ఇచ్చారు, దాంట్లో ఈ యంత్రాన్ని ఏ రకంగా ఆపరేట్ చేస్తే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా స్మూత్ గా ఎట్లా నడుస్తుంది ఈ యంత్రం అన్నటువంటి సత్యాలు ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఏమంటారు, భగవద్గీత చదవండి అంటే స్వామి ఏం అప్పుడే నేను ముసలోడు అయిపోయానా చదవమంటున్నారు. ముసలోడు అయిపోయిన తర్వాత భగవద్గీత చదివితే అప్పుడు ఈ యంత్రం పని పూర్తిగా అయిపోయింది. యంత్రం వాడడానికి ముందు మాన్యువల్ చూడాలి, కానీ దాన్ని వాడడం ఎట్లా తెలియక దాన్ని అన్ని రిపేర్లు చేసేసి ఇప్పుడు నేను మాన్యువల్ చూస్తానంటే ఉపయోగం ఏముంది, యంత్రం పని అయిపోయింది. 60-70 సంవత్సరాలకి ఈ యొక్క యంత్రం పని అయిపోతుంది, అప్పుడు చూసి ఉపయోగం లేదు. అందువల్ల ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, కౌమార ఆచరతే ప్రాజ్ఞో, అంటే కౌమారం ఉగ తెలిసినప్పటి నుంచి ఈ ధర్మం ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలా. ప్రతి ఒక్కరికి ఆనందం కావాలా, ఎవరన్నా దుఃఖాన్ని కోరుకుంటారా? కానీ ఆనందానికి సూత్రం తెలియాలా. చెరకు రసం కావాలా అంటే చెరుగ్గడ నమలాలా. ఒకే రకంగా ఉంది అని వెదురుగడన వెళ్తే పళ్ళు రాలిపోతాయి, రసమేం రాదు. అనే రకంగా ఆనందానికి సూత్రం ఏంటో తెలుసుకోవాలి. ఆనందానికి సూత్రం, శాంతికి సూత్రం భగవద్గీతలో ఇవ్వడం జరిగింది. భగవద్గీతలో స్వామి చెప్తూ ఉన్నారు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సురుదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిమిషతి. అన్ని యజ్ఞాలకి భోక్త నేనని ఎవరైతే తెలుసుకుంటారో, అన్ని లోకాలకు మహేశ్వరుడు నేనని ఎవరైతే తెలుసుకుంటారో, సురుదం సర్వభూతానాం అందరూ నాకు సమానులే, జ్ఞాత్వామాం శాంతిమిషతి, ఈ జ్ఞానం తెలిసిన వాడు మాత్రమే శాంతిగా ఉంటాడు. భగవద్గీత అంటే కేవలం శ్లోకాలు పఠనం చేయడం కాదు, భావోగ్రాహి జనార్దన, ఆ భావం తెలుసుకోవాలా. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ ఉన్నాయి, వాటిని మనం బ్రేక్ చేస్తే గవర్నమెంట్ మనల్ని పనిష్ చేస్తుంది. అదే రకంగా నేచర్స్ లాస్ ఉన్నాయి, ప్రకృతి నియమాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు. సామాన్య సమాజంలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చట్టం తెలుసుకుని జీవనాన్ని గడపాల. ప్రకృతిలో జీవించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రకృతి చట్టాలు తెలుసుకుని జీవనాన్ని గడపాల. ఆ ప్రకృతి చట్టాలు ఎక్కడున్నాయి? గీత, భగవద్గీతలో ఉన్నాయి. డూస్ అండ్ డునాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతారు ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతారు అన్నటువంటి సత్యాలు భగవద్గీతలో ఉన్నాయి. కానీ మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. పూర్వానికి ఎవరో ఒక శాస్త్రవేత్త భారతదేశానికి వచ్చాడంట. వచ్చి గంగా నదిని దాటడానికి ప్రయత్నం చేస్తూ ఒక నావికుడి యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. అయ్యా నన్ను నదిని దాటించు అన్నాడు. ఆ నావికుడు పడవలో ఎక్కించుకుని పోతూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ శాస్త్రవేత్త ఏదో విచిత్రంగా బుడంబా అని అరిచాడంట. దొరా ఏమైంది మీకు అన్నాడంట ఈ నావికుడు. నీకు ఆ దూరంగా చెట్లు కనిపిస్తున్నాయా? ఆ చెట్లు ఊడలు చాలా విలువైనటువంటి ఔషధాలకు ఉపయోగిస్తారు, దాని విలువ నీకు తెలుసా అన్నాడంట. అప్పుడు ఆ నావికుడు అన్నాడంట, తెలియదు దొరా అన్నాడు. అటైతే నీ జీవితం 25% వ్యర్థం రా అన్నాడంట. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకేదో పెద్దగా కుతంబా అని అరిచాడు. ఏంటి దొరా ఇప్పుడేమైంది అన్నాడు. అరే ఆ కొండలు కనిపిస్తున్నాయా, దాని మీద నిగనిగా మెరిసే బండలు కనిపిస్తున్నాయా అన్నాడంట. ఆ బండలు చాలా విలువైనటువంటి, దాని విలువ నీకు తెలుసా అన్నాడు. తెలియదు దూరా అన్నాడు. అట్టయితే నీ జీవితం ఇంకొక 25% పెద్ద అన్నాడు. ఇదేంట్రా బాబు, నదిని దాటించమంటే ఏదో నేను తీసుకెళ్తున్నాను, ఈయన ఇన్స్టాల్మెంట్ బేసిస్లో నా జీవితాన్ని హరించేస్తున్నాడు అనుకుని వీడు నావ నడుపుకుంటూ పోతూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకేదో గట్టిగా అరిచాడు. ఏంటి దొరా అన్నాడు. ఈ నీటిలో తైలంలాగా ప్రవహిస్తుంది, ఆ తైలం చాలా విలువైనటువంటిది, దాని విలువ నీకు తెలుసా అన్నాడు. తెలియదు దొరా అన్నాడు. అట్లయితే నీ జీవితం ఇంకొక 25% వ్యర్థమైంది అన్నాడు. వీడు నావ నడుపుకుంటూ పోతున్నాడు, వీడు పూర్తిగా నన్ను చంపేటట్టున్నాడురా బాబు అని చెప్పి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈరోజు సాయంత్రం లాగానే వర్షం అయితే కురవలేదు, చాలా గొప్పగా మేఘావృతం అయింది, ఉరుములు బెరుకులతోటి వర్షం కురియడం మొదలుపెట్టింది, పెనుగాలులు వీస్తూ ఉన్నాయి, నీటి ప్రవాహ తాకిడి పెరిగింది, నావ పట్టు తప్పేటట్టుంది. అప్పుడు ఈ నావికుడు ఈ సైంటిస్ట్ని అడుగుతున్నాడు, దొరా నీకు ఈత ఆటం వచ్చా అన్నాడు. ఈత అంటే స్విమ్మింగ్, స్విమ్మింగ్ అన్నాడు. అరే నాకు రాదురా అన్నాడు. అట్టయితే మీ జీవితం 100% వ్యర్థమైంది అని చెప్పి వీడు దూకి ఈదుకుంటూ వచ్చేసాడు. చెట్ల గురించి తెలుసు, బండల గురించి తెలుసు, నీటిలో తైలం గురించి తెలుసు, నదిలో ఈడడం తెలియదు, గుడుక్కును మునిగిపోయాడు. మనం కూడా ఈరోజు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, సోషియాలజీ, లేటెస్ట్ న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ అన్నీ తెలుసుకున్నాం, కానీ ఈ సంసార సాగరాన్ని ఏ రకంగా ఈదాలా అన్నటువంటి విద్య, రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుకం కర్తం అవ్యయం, విద్యలన్నిటిలోకి రాజు, రహస్యాలన్నిటిలోకి రహస్యం, చాలా పవిత్రమైంది, ఉత్తమమైంది ప్రత్యక్షావగమం. దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ధర్మం సుసుకం కర్తం అవ్యయం, దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితం కూడా 100% వ్యర్థమవుతుంది. జీవిస్తున్నాం, మాధుర్యం లేకుండా జీవిస్తున్నాం, జీవశవాల్లాగా జీవిస్తున్నాం. నిజమైనటువంటి మాధుర్యం లేకుండా జీవితాన్ని అట్లా గడిపేస్తూ ఉన్నాం. ఆ నిజమైనటువంటి మాధుర్యం, నీటిలో నుంచి చేపను బయటకు తీసి పంచభక్ష పరమాన్నాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, చేప పని ఏమవుతుంది? చనిపోతుంది. ఎందువల్ల? దాని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ నీటిలో ఉండడం, దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. అదే రకంగా ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవడం. యోగా అంటే కూడిక, యోగా అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు, కూడిక. జీవుడు పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవడం, ఆ సంబంధం విడిపోయిన దానివల్ల ఆ ఆనంద సాగరుడైనటువంటి భగవంతునితో సంబంధం విడిపోవడం వల్ల ఏదో తీరని అసంతృప్తి. ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నెన్నో కార్యక్రమాలు రోజంతా చేస్తున్నాడు, కానీ రోజు చివరిలో ఏదో అసంతృప్తి, ఏదో అసంతృప్తి. ఆ అసంతృప్తి కారణం తెలియక వెరైటీస్ మారుస్తూ ఉన్నాడు. ఈ రోజు ఇది చేస్తాం, రేపు ఇంకోటి చేస్తాం, ఎల్లుండి ఇంకోటి చేస్తాం, కానీ వెరైటీస్ మార్చి ఉపయోగం లేదు. ఆ ఆనందానికి మూలం తెలుసుకోవాలా? ఆ ఆనందానికి మూలం భగవద్గీతలో ఆ భగవంతునికి ఏ రకంగా శరణాగతి పొందాలా? ఏ రకంగా శరణాగతి పొందితే మనం ఆనందాన్ని పొందుతాం? భగవంతుడు గీతలో చెప్తున్నాడు, శరీరం అనేది వాహనం, ఆత్మ నడిపించేవాడు. మీరందరూ రకరకాల వాహనాల్లో వచ్చుంటారు, మీకు ఆకలేస్తే మీ వాహనాన్ని పెట్రోల్ బంకుకి తీసుకొని వెళ్ళి పెట్రోల్ పట్టిస్తే మీ ఆకలి తీరుతుందా? మీ ఆకలి తీరడానికి అన్నం ఆహారం, వాహనానికి పెట్రోల్ ఇంధనం. అదే రకంగా ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకి పరమాత్మ సేవ ఆహారం. అది లభించనంత వరకు ఏదో తీరని అసంతృప్తి ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది. ఆ సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ప్రపంచమంతా అవసరం లేదు, ఆత్మారామం. ఆ ఆత్మస్థితిలోనే, ఆ పరమాత్మ సన్నిధిలో దివ్యమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతాం. ప్రాపంచికంగా ఏమీ అవసరం లేకపోయినా కానీ పర్వాలేదు. ఈ సత్యం తెలుసుకున్నంత వరకు భరత భూమిలో మనిషి చాలా శాంతిగా గడుపుతూ ఉన్నాడు. చరిత్ర ఏం చెప్తుంది? శాంతి ఎక్కడ దొరుకుతుంది? భరత భూమిలో. సంపదలు ఎక్కడ దొరుకుతాయి? భరత భూమిలో. ప్రపంచ దేశాల వాళ్ళందరూ దండయాత్రకి మన దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం చరిత్రలో. మనం ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే మన ప్లేట్ ఫుల్గా ఉండింది, పరువేం లేదు. చరిత్ర చెప్తుంది విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులు కోసం అమ్మేవాళ్ళంట. మీరెంతమంది చూశారు రత్నాలు? ఇప్పుడు కూరగాయలు రాసులు కోసం అమ్మట్లేదు, రత్నాలు తర్వాత సంగతి. ప్రభుపాదులు వారు చెప్తారు సింపుల్ లాజిక్, మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే పవర్ కట్ చేసేస్తారు, వాటర్ బిల్ కట్టకపోతే వాటర్ కట్ చేసేస్తారు. ప్రకృతి మనకి ఇన్ని సప్లై చేసేటప్పుడు ప్రకృతికి కూడా పన్నులు కట్టాలా? ఆ ప్రకృతికి కట్టే పన్నులు ఏంటి అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు యజ్ఞం అంటున్నాడు. యజ్ఞం అంటే మంట పెట్టి పొగ పెట్టడం కాదు, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, విహిత కర్మలు అంటున్నాడు. మనం ధర్మంగా ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ ధర్మం, ధర్మో రక్షతి రక్షత, ఎవడికి వాడు ధర్మం అనుకుంటాడు. కానీ ఆ ధర్మం అన్నటువంటిది భాగవతం చెప్తుంది, గవర్నమెంట్ ఏర్పాటు చేసింది చట్టం, కానీ మనం ఏర్పాటు చేసుకుంది చట్టం కాదు. అదే రకంగా సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఇచ్చింది ధర్మం, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఆ ధర్మం ఎవరిచ్చారు? భగవత్ ప్రణీతం, భగవంతుడిచ్చింది ధర్మం. ఆ ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మనం ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఈరోజు మానవ సమాజం ఎన్ని సంక్షోభాలు, ప్రేమానురాగాలు లేవు, ఆప్యాయతలు లేవు, ఈర్ష, ద్వేషం, కుట్ర, కుతంత్రాలు. ఆచార్యులు చెప్తారు పాముల విషం ఉంది అని దాని దగ్గరికి వెళ్ళాం మనం, కానీ మనిషి పాము కన్నా డేంజరస్ అనమాట. ఎందువల్ల అంటే వీడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు కాటేస్తాడో తెలియదు అనమాట. మనిషి కన్నా, పాము కన్నా అపాయకరమైనటువంటి వాడు మనిషి అని చెప్పి ఆచార్యులు వాళ్ళ యొక్క వర్ణనల్లో చెప్తూ ఉన్నారనమాట. పాము కన్నా డేంజరస్ ఫెలో, ఎందువల్లంటే వీడు నవ్వుతూనే ఉంటాడు, ఎదురెదురు పడినప్పుడు పెద్ద పెద్ద నమస్కారాలు పెట్టుకుంటారు. కానీ మనోభావన ఎట్లుంటుంది? వీడు నిన్నటి దాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానని లోపల అనుకుంటూ ఆ నమస్తే అన్న బాగున్నావా, వాడు నమస్తే అంటాడు. అతని భావన ఎట్టుంటుంది అంటే వీడితో సైకిల్లో తిరుగుతూ నేను కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు, వీడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా, నమస్తే తమ్ముడు అంటాడు. ఇది ప్రస్తుత భావన. ప్రేమానురాగాలు లేవు, కేవలం వ్యాపారం. నువ్వేమిస్తావు నేను ఇది ఇస్తాను, దీన్ని వ్యాపారం అంటాను. ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవించేదాన్ని ప్రేమ అంటారు. పూర్వానికి బ్రహ్మ కోసం ఒకడు కఠోరమైన తపస్సు చేశాడంట. బ్రహ్మ ప్రత్యక్షమై అరే నీకేం కావాలన్నాడు. స్వామి నేనేం కోరుకుంటే అది పొందేటట్టు వరాన్ని ఇమ్మన్నాడు. బ్రహ్మ అన్నాడు అరే నువ్వు పొందుతావరా, అయితే నీ పక్కింటి వాటి రెండింతలో పొందుతాడన్నాడు. ఆ క్షణం పెద్ద ఆలోచించలేదు వీడు. సరే అన్నాడు బ్రహ్మ తదాస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చాడు. పూరి గుడిసెలో భార్య ఉంది. ఏమే బ్రహ్మ వరాన్ని పొందాను, నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఏం కావాలంటారంటే అండి, ఉండడానికి ఇల్లు లేదు, ఒక ఇల్లు కోరు. చీ ఇల్లేం కర్మే, రాజభవంతి కోరుకుంటానన్నాడు. ఒక రాజభవంతి కోరుకున్నాడు. పక్కింటి వాడికి రెండు రాజభవంతులు వచ్చాయి. 100 మంది సేవకులను కోరుకున్నాడు. పక్కింటి వాడికి 200 మంది సేవకులు వచ్చారు. ఏమీ లేనప్పుడు ఉన్నదేదో తిని కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్నున్నా కానీ నేను కష్టపడితే వాడనుభవిస్తున్నాడని చెప్పి నిద్రాహారాలు మానేసి రాత్రి పగలు ఆలోచించి 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 ఒక కోరిక కోరుకున్నాడు. ఏంటి ఆ కోరిక అంటే, నాకు ఒక కన్ను పోవాలని కోరుకున్నాడు. పక్కింటి వాడికి 2 కళ్ళు పోయాయి. ఇది ప్రస్తుత సమాజం. మరి బంధుత్వాలు బంధాలు ఏ రకంగా ఉన్నాయి ఇది కూడా చూద్దాం. ఎట్టున్నాయి అంటే, వీటన్నిటి కారణమే ఒక్కటే. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. ఈరోజు విద్య విద్య అని మనం విద్యాలయాలకు వెళ్తున్నాం, కానీ ఆ విద్య మనలో సమదృష్టిని తీసుకురావట్లేదు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, యథార్థ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసము తినేటువంటి చండాలుని అందరినీ సమదృష్టితో చూస్తాడు అంటున్నాడు. అందరినీ సమదృష్టితో చూస్తాడు అండి. యథార్థ జ్ఞానం. ఆ యథార్థ జ్ఞానం ఏంటి? ఆత్మ జ్ఞానం. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. ఏదో ఒకరోజు ఈ అద్దె ఇంటిని విడిచిపెట్టాలా, ఈ అద్దె ఇంటిని విడిచిపెట్టాలా. ఈ జ్ఞానం సమాజంలో లోపించడం వల్ల ఈరోజు ఏమవుతుంది అంటే, ఈర్ష, ద్వేషం. యమధర్మరాజు ధర్మరాజును అడుగుతాడు, ఈ సృష్టిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. కిమ్ ఆశ్చర్యపరం? అప్పుడు ధర్మరాజు అంటాడు, తాత ముత్తాతలు చనిపోయేది చూస్తున్నాం, ఇరుగింటి వాడు పొరుగింటి వాడు చనిపోయేది చూస్తున్నాం, కానీ ఎవడికి వాడు మాత్రం నేను ఇక్కడ శాశ్వతంగా ఫెవికాలు ఎంటించుకుని ఉంటానని చెప్పి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకోటి లేదు అంటాడు. అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, కానీ ఎవడికి వాడు మాత్రం నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో కిమ్ ఆశ్చర్యపరం ఇంకోటి లేదు అంటాడు. సో అందువల్ల ఈ యథార్థ జ్ఞానం లోపించడం వల్ల, మరి భార్యాభర్తలు స్నేహితులు ఎవరి మధ్య అయినా తీసుకోండి. ఒకసారి ఒక విచిత్రం జరిగిందంట. 2 శవపేటికలు పోతూ ఉన్నాయంట, దాని వెనకాల కుక్క పోతూ ఉంది. ఆ కుక్క మెళ్ళలో ఒక మాల వేస్తున్నారంట. వెనకాల ఒక వ్యక్తి మెళ్ళలో మాల వేసుకుని డ్యాన్స్ చేస్తూ చిందులు వేస్తూ పోతున్నాడంట. అతని వెనకాల 100 మంది పరిపిస్తున్నారంట. ఒక వ్యక్తి చూశాడు. చూసి ఆ మెడలో మాల వేసుకొని చిందులు వేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ముందు శవపేటికల్లో ఎవరున్నారు అని అడిగాడంట. వాడు చెప్పాడు, నా భార్య, నా అత్త ఉన్నారు అన్నాడు. ఈ కుక్కకు మాల ఎందుకు వేసావన్నాడు. ఇదే వాళ్ళని చంపేసింది అన్నాడు. అప్పుడు వీడన్నాడు, ఆ కుక్కను నాకు ఇస్తావా అన్నాడు. వెనకాల మనుషుల్ని చూపించి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు వెనకాల పోయి నిలబడి లైన్లో ఉన్నాడంట. అంటే ఆ కుక్క యొక్క అవసరం అంతమందికి ఉంది అన్నమాట. అట్లున్నాయి రిలేషన్షిప్స్ ప్రస్తుతం. కానీ ఇంతకు ముందు రోజుల్లో చూడండి ఎంత ప్రేమ, ఎంత అనురాగం. నాకు కూడా తెలుసు, మా చిన్న రోజుల్లో తండ్రి గారు ఇంటికి రాలేదు అంటే అమ్మగారు భోజనం కూడా చేయరన్నమాట. తండ్రి వచ్చిన తర్వాత భోజనం చేస్తారు. ఇప్పుడు అక్కడ పెట్టున్నాను చూసుకోండి అంటారు. నేను చూసుకోవాలా? చూసుకోకపోతే రేపు అక్కడ పెట్టేది కూడా జరగదు అన్నమాట. కానీ ఇవన్నీ కూడా ఆ ఆధ్యాత్మిక విలువలు, మానవతా విలువలు. మనం ఏంటి అంటే, ఈ యొక్క యంత్ర యుగంలో యంత్రానికి ఏంటి, ఒక క్రషర్ ఉంది, యజమాని చేయబెట్టినా కానీ సేవకుడు చేయబెట్టినా కట్ చేసేస్తుంది. అది యంత్రం. అరే యజమానికి కదా నేను కట్ చేయకూడదు, సేవకుడు వీని కట్ చేసేసి అదేమనుకోలేదు, ఎవడైనా కానీ కట్ చేసేస్తుంది. ఆ యంత్రాలతో పనిచేసి చేసి చేసి మన చైతన్యం యాంత్రికమైపోయింది. ఫీలింగ్స్ లేవు, ప్రేమ అనురాగాలు లేవు, ఆప్యాయతలు లేవు. కేవలం మెకానికల్గా జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కానీ ఆత్మ కావలసినటువంటిది ప్రేమ. అది దొరకనప్పుడు మనిషిలో విరక్తి కలుగుతుంది. అది మార్కెట్లో కొనుక్కునేది కాదు. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క సేవలో తను తాను కైంకర్యం చేసుకోవడం ద్వారా ఆ ప్రేమను ఉత్పన్నం చేసుకోవాలి. అంతేకాని అది ఎక్కడో కొనుక్కుంటే వచ్చేటువంటిది కాదనమాట ప్రేమ. ఆ ప్రేమ ఏ రకంగా పొందాలా అన్నటువంటిది ఆ భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడనమాట. మనలో ఉన్నటువంటి కాలుష్యాన్ని ప్రక్షాళనం చేసుకోవడం ద్వారా, మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములు, వాటిని మనం ప్రక్షాళనం చేసుకోవడం ద్వారా ఆ ప్రేమ స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపం, ప్రేమ స్వరూపం, ఆ ప్రేమ స్వరూపం ప్రకటమవుతుందన్నమాట అని భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నాడనమాట. సో ఈ సత్యాలన్నీ మనం తెలియని దానివల్ల ఈ యొక్క భౌతిక జగత్తులో అనంతమైనటువంటి దుర్భరమైనటువంటి కష్టాలని మనం ఎదుర్కొంటూ ఉన్నాం అనమాట. సో అందువల్ల ఈ యొక్క వ్యక్తుల మధ్యలో నిజమైనటువంటి ప్రేమ అనురాగాలు ఈ గీతా జ్ఞానం ద్వారా మనం పెంపొందించుకునేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఆదిశంకరాచార్యుల వారు కూడా చెప్తూ ఉన్నారనమాట, శాస్త్రాలు ఎన్నో ఉండొచ్చు కానీ ఏకో శాస్త్రం దేవకీ పుత్ర ఏవ గీతం, ఒకే ఒక శాస్త్రం, అది దేవకీ పుత్రుడు కృష్ణుడు చెప్పినటువంటిది. ఏకో దేవం దేవకీ పుత్ర ఏవం, ఒకే ఒక దేవుడు దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు. ఏకో మంత్రం తస్య నామాని అని, ఒకే ఒక మంత్రం, ఆ భగవంతుని యొక్క నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఏకో మంత్రం తస్య నామాని అని, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ, ఒకే ఒక కర్మ, అదేమిటి అంటే ఆ దేవదేవుని యొక్క సేవ. సో అందువల్ల ఈ యొక్క సత్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, మనిషి సుఖ దుఃఖాల కారణం కూడా భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నాడు. ఎవరికి దుఃఖాలు వద్దు, ఆనందం కావాలా? నేను ఇందాక చెప్పినట్టు ఆనందానికి సూత్రం, లెక్కలు వేసేటప్పుడు సూత్రం తప్పైతే శేషం ఏమవుతుంది? తప్పవుతుంది. అదే రకంగా జీవిత ప్రారంభంలో ఆనందానికి సూత్రం సక్రమమైంది మనం ఎన్నుకున్నప్పుడు జీవితంలో శేషం సుఖాంతంగా ఉంటుంది, జీవితం అంతా హ్యాపీగా గడిచేదానికి అవకాశం ఉందన్నమాట. కానీ ఆ సూత్రాన్ని నిర్లక్ష్యం చేస్తే అంత జీవితం తప్పు తడకలతోటి ఉంటుంది అన్నమాట. సో అందువల్ల భగవంతుడు చెప్తున్నాడు సుఖ దుఃఖాల కారణం ఏంటి, కారణం గుణసంగ దోషం సత్ అసద్యోనిషు జన్మచు. మనకు సందేహం కలుగుతుంది అప్పుడప్పుడు, ఒక ఆయనేమో ఉన్నత కుటుంబంలో పుట్టాడు, ఒక ఆయనేమో తెలివితేటలతో పుట్టాడు, ఒక ఆయన అందంగా పుట్టాడు, ఒక ఆయన అందవిహీనంగా పుట్టాడు, ఒక ఆయన వీధరికంలో పుట్టాడు, వీటన్నిటికి కారణం ఏంటి? భగవంతుడు చెప్తున్నారు కారణం గుణసంగ దోషం సత్ అసద్యోనిషు జన్మసు. మంచి జన్మలు ఎత్తడానికి చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి? నువ్వు చేసినటువంటి కర్మలు. కర్మలు దేని బట్టి చేస్తావు? నీలో ఉండేటువంటి గుణాలు. గుణాలు దేని బట్టి వస్తాయి? సంగ దోషం సాంగత్యం వల్ల వస్తాయి. మన కలియుగంలో సత్సాంగత్యం దొరకడం చాలా దుర్లభం, దుస్సాంగత్యం ఎక్కడికి వెళ్ళినా దుస్సాంగత్యమే. దుస్సాంగత్యం ఎక్కడికి వెళ్ళినా, ఎందువల్ల అంటే మనిషిలో ఇంతకు ముందు రాక్షసులు అంటే వేరే కోరలు కొమ్ములు ఉండాల్సిన అవసరం లేదు, వాడిలో ఉండేటువంటి లక్షణాలను బట్టి, వాడు చేసే పనులను బట్టి అనమాట. ఎప్పుడు ఏ మనిషి రాక్షసంగా ప్రవర్తిస్తాడు అన్నటువంటిది అంతుబట్టని పరిస్థితి అనమాట. కారణం ఏంటి అంటే ఎవరిని ఇట్లా ఉంటాడు వీడు అని ప్రెడిక్ట్ చేయలేము, వాడు లోపల రాక్షసత్వం ఉండే అవకాశం ఉంటే అది బయటపడిపోతుంది అనమాట, బయటపడిపోతుంది. కారణం ఏంటి అంటే అసత్సంగా, మనం చరిత్రలో చూస్తే అజామిలుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, అతను పుట్టుక నుంచి మంచి అలవాట్లతో పెరిగాడనమాట. ఒకరోజు తండ్రి పూలు తీసుకురమ్మని చెప్పి వనానికి పంపించాడు. ఆ పూలు తేవడానికి వెళ్తూ ఉంటే దారిలో ఒక వేశ్య ఒక శూద్రునితో తప్పతాగి సాంగత్యం చేస్తూ ఉంటే చూశాడనమాట. ఆ ఒక్క సంఘటన చూసి దాని మీద ధ్యానం పెట్టాడు. ఆ ధ్యానం భగవంతుడు గీతలో చెప్పినట్టుగా ధ్యాయతో విషయాన్పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామక్రోధో విజాయతే. ఆ విషయ వాంఛల మీద ధ్యానం ఏం చేస్తుంది? కామాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ కామం ఏం చేస్తుంది? క్రోధాన్ని ఉత్పన్నం చేస్తుంది. క్రోధం క్రోధాద్భవంతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. ఆ క్రోధం వాడిలో బుద్ధి నాశనం అయ్యేటట్టు చేస్తుంది. వాడు ఆ వేశ్యతో ఆ శూద్రుడు సాంగత్యం చేసి చూసి దాని మీద ధ్యానం పెట్టి చివరికి ఏం చేశాడు? ఆ వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యొక్క సాంగత్యంలో అన్ని చెడు వ్యసనాలు నేర్చుకున్నాడు అనమాట. చివరికి హత్యలు దోపిడీలు అవన్నీ చేయడం. మరి ఇంకొక సంఘటన ఉంది, మృగారి వేటగాడు. వాడు ఎంత క్రూరుడు అంటే జంతువుని సగం చంపి అవి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేవాడు అనమాట. నారదముని ఒకరోజు వెళ్తూ ఉంటే, ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే చాలామంది అంటారు స్వామి మీ ఆధ్యాత్మిక చింతన అసలు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు. దానికోసం చెప్తున్నాను. ఆ మృగాడి వేటగాడు జంతువుని సగం చంపి అవి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేటువంటి వాడు. నారదముని ఆ మార్గంలో వెళ్తూ అరే వీడెవడరా నాయనా, చంపేదేదో పూర్తిగా చంపచ్చు కదా, అవి సగం చనిపోయి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తున్నాడు, వీడిని పలకరించాలి ఖచ్చితంగా. మహాత్ములు సాధు అంటే సమూలంగా మనలో ఉన్నటువంటి అనర్థాలను ఖండించేటువంటి వారు అనమాట. ఈయన వాడి మీద కరుణ చూపించాలని చెప్పి వెళ్ళాడు. అరే బాబు ఈ పని ఎందుకు రా చేస్తున్నావు అన్నాడు. అది సగం చనిపోయి గిలగిలా తన్నుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందం వస్తుంది. ఒరే సాడిస్ట్ పిల్లో, అయినా ఎందుకు నా ఇవన్నీ చేస్తున్నావు అన్నాడు. నా భార్య ఆ పిల్లల్ని పోషించుకునేదానికి అన్నాడు. అప్పుడు నారదముని చెప్పాడు, మీ భార్య దగ్గరికి వెళ్ళి అడుగు, నువ్వు చేసేది పాపాలు వాళ్ళ కోసం, ఆ పాపం యొక్క ఫలం వాళ్ళు ఏమన్నా 50% పంచుకుంటారేమో అడుగు అన్నాడు. పిల్లల్ని కూడా అడగమన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, భార్య అనింది కట్టుకున్న దానికి నువ్వే అనుభవించావా, నేను ఎందుకు అనుభవించాలని. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, కన్నదానికి నువ్వే అనుభవించి మేము ఎందుకు అనుభవించాలన్నాడు. అప్పుడు జ్ఞానోదయం కలిగి వచ్చాడు. స్వామి ఇప్పుడు నన్నేం చేయమంటారన్నాడు. భగవంతుడికి శరణాగతి పొంది సేవించి తరించు అన్నాడు. మరి నా భక్తి అన్నాడు. అరే అరణ్యంలో జంతువులకు కూడా భగవంతుడు అన్ని అందిస్తున్నాడు, శరణాగతుడైన వాడికి చూసి కూడా వెళ్ళరానాయన అన్నాడు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ తెలిసింది మృగారి కఠినాత్ముడైనటువంటి వేటగాడు సాధు అయిపోయాడంట, చూద్దాం కదండి. ఒక సాధువుని చూడడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒకటి తీసుకెళ్లేవారు. వాళ్ళు తెచ్చేటివన్నీ ఎంత సమకూరాయి అంటే నిత్య అన్నదానం మొదలు పెట్టాడు మృగారి, తన భక్తి తర్వాత విషయం. ఒకరోజు నారదముని ఆ మార్గంలో వెళ్తూ పర్వతమునితోటి, నాకు ఇక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు చూపిస్తాను రండి అని తీసుకుని వెళ్ళాడు. నారదముని చూసిన తక్షణమే ఈ మృగారి 10 అడుగులు వెనక్కి వేసి అక్కడ ముందు వెళ్లేటువంటి క్రిమి కీటకాదులను పక్కకు జరుపుతూ ఉన్నాడు. పర్వతముని అనుకున్నాడు, గురువుగారిని చూస్తే నమస్కరించాలన్నటువంటి మర్యాద కూడా లేనటువంటి వ్యక్తిని చూపించడానికే ఇంత దూరం నన్ను తీసుకొచ్చాడు నారదుముని అనుకున్నాడు. కానీ ఆ క్రిమి కీటకాదులను పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఒకప్పుడు జంతువును సగం చంపి అవి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేటువంటి వ్యక్తి నారదముని యొక్క సాంగత్యం వల్ల ఎటువంటి పరివర్తన కలిగింది అంటే చీమకు కూడా హాని తలపెట్టకూడదు అని చెప్పి వాటిని పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఆధ్యాత్మిక చింతన ద్వారా ఇటువంటి పరివర్తన కలుగుతుంది. స్వామి ప్రభుపాదులు వారు ఒక రోజు అమెరికాలో ఉపన్యసిస్తూ ఉంటే 6-7 వేల మంది అమెరికన్లు యూరోపియన్లు ఉపన్యాసంలో కూర్చొని ఉన్నారు. వాళ్ళు అడిగారు, భారతదేశం నుంచి సాధువులు ఎవరన్నా వస్తే ఏదో ఒక చమత్కారం మ్యాజిక్ చేస్తారు, మరి మీరేం చేయలేదే అన్నారు. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన చమత్కారం ఇంతవరకు సృష్టిలో ఎవరూ చేయలేదన్నారు, మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పారు, నా ముందు 6-7 వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, మీకు బోడి కొట్టి పిలకబెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులాంటి మిమ్మల్ని సాధువులు చేశాను, ఇంతకన్నా చమత్కారం ఏముంటుందన్నారు. రాక్షసులాంటి మిమ్మల్ని సాధువులు చేశాను, ఎంతకైనా చమత్కారం ఏముంటుంది. ప్రస్తుత సమాజంలో అవసరమైంది ఏంటి అంటే మ్యాజిక్లు కాదు, మనిషి నడవడికలో మార్పు. మనిషిలో ఉన్నటువంటి మృగత్వాన్ని రాక్షసత్వాన్ని తొలగించాలి. ఎందువల్లంటే కలియుగం చాలా దుర్భరమైంది. ఈ నీచాతి నీచమైనటువంటి కలియుగంలో మానవ సమాజంలో నేను మనిషి అని చెప్పుకునేదానికి కూడా అర్హత లేకుండా ఈరోజు దిగజారిపోతూ ఉన్నాడు మనిషి. అటువంటి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఒక 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టండి, లవ్ ఈచ్ అదర్ అని పెట్టండి, హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందువల్ల అవి కుక్కలు కాట్లాడుకుంటాయి. అదే రకమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో శాంతి ఏ రకంగా వస్తుంది. సో అందువల్ల మనిషిలో ఉన్నటువంటి మృగత్వం, మనిషిలో ఉన్నటువంటి రాక్షసత్వం దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలా, అది కేవలం ఆధ్యాత్మిక చింతన ద్వారానే అది వీలవుతుంది. ఎందువల్లంటే కలియుగం చాలా దుర్ఘరమైనటువంటిది. కలియుగ దోష నిధే రాజ, కలియుగం దేనికి నిధి అంటే దోషాలకు నిధి, కలియుగ దోష నిధే రాజ. మహాభారతంలో కలియుగం గురించి చాలా చక్కగా బోధిస్తారనమాట. కలిపురుషుడే కలియుగంలో జరగబోయేటువంటి విషయాల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఒకసారి ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు వస్తాడు. భీముడు ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే బయట కూర్చుంటాడు, వేచి ఉంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకుని ఉన్నాడు, లోపలికి వెళ్ళబోతూ ఉంటే భీముడు ఆపుతాడు. ఏ ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు అంటే, నేనెవరు నీకు అనవసరం నాయన, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, ఆ సంఘటన గురించి తెలుసుకునేదానికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, ఏంటి ఆ సంఘటన నాకు చెప్పు అన్నాడు. నేను వచ్చే దారిలో కంచె చేను మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు భీముడు అంటాడు, భుజ బల సంబంధమైంది ఏదైనా అడుగు, బుద్ధి బలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి పోమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు, ఏంటైనా మళ్ళా వచ్చావంటాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశానంటాడు. ఏంటది అంటే, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి, ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసుకొని మళ్ళా పెద్ద కుండలో పోస్తే ఏలితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటే, భీముడు అంటాడు, పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదురా బాబు, అన్నగారి దగ్గరికి పోమంటాడు. మరలా 10 నిమిషాలకు వస్తాడు, ఏంట్రా మళ్ళా వచ్చామంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశానంటాడు. ఏంటది అంటాడు, కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అంటాడు. ఏనుగు దూరం వెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది దానికి అర్థం ఏంటి అంటాడు. ఓరి నాయన నీ ప్రశ్నలు ఏం ప్రశ్నలు రా బాబు, బుర్ర తినేస్తున్నావు, పోరా అన్నగారి దగ్గరికి మళ్ళా తరిమేస్తాడు. మరలా 10 నిమిషాలకు వస్తాడు, ఏంట్రా మరలా వచ్చావంటాడు, ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశానంటాడు. ఏంటది అంటే, గోవు గోవు దూడను చంపి తినేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అంటాడు. అరే గోవు సాధు చెంతువు, అది దూడను చంపి తినడం ఏంటి అంటాడు, మరి అదే జరిగింది దానికి అర్థం ఏంటి అంటాడు. ఓరి నాయన ఏంటంటే, నా బుర్రంతా వేడెక్కిచ్చేస్తున్నాడు, అన్నగారి దగ్గరికి పోరా అని పంపించేస్తాడు. మరలా 10 నిమిషాలకు వస్తాడు, ఏంట్రా నాయన మళ్ళా వచ్చామంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశానంటాడు. ఏంటది అంటాడు, కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే వాళ్ళ మార్గానికి అడ్డంగా ఒక కొండ మీద నుంచి బండ దొర్లుకుంటూ అడ్డం పడిపోయింది, దాన్ని తొలగించడానికి ఎవరు ప్రయత్నించినా గానీ తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు తన దోవతీకున్నటువంటి నూనె పోగును తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడిగిపోయింది అంటాడు. భీముడికి ఈ ప్రశ్నలతో బుర్రంతా వేడెక్కిపోయింది. అరే బండ పగిలిందో లేదో తెలియదు కానీ నా పిడికలతో నీ కపాలం మీద ఒక్కటి ఇచ్చానంటే 1000 ఒక్కలైపోతుంది, పో ఇక్కడి నుంచి చెప్తాను అనుకుంటాడు. వాడు వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వస్తాడు. ఏంటి భీమసేన అంటాడు, మీతో ఏదో చర్చించడానికి వచ్చాను, అయితే మీరు నిద్రిస్తున్నారని బయట కూర్చున్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్రంతా తినేశాడంట. ఏంటా ప్రశ్నలు అంటే, ఇవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ధర్మరాజు అంటాడు, వాడిని పట్టి బంధించావా అంటాడు. ఎందుకు బంధించాలా అంటాడు. వాడెవడో కాదు, సాక్షాత్తు కలిపురుషుడు, మన తర్వాత కలియుగం రాబోతూ ఉంది, కలియుగంలో జరగబోయే విషయాలు చెప్పాడు అంటాడు. మరి వాడు రాజులాగా ఉన్నాడే అన్నాడు, అలంకరణ అంతా రాజులాగే ఉన్నాడే అంటాడు. అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, మనీష్ ఎట్టా ఉన్నాడు అంటాడు, కురూపిలాగా ఉన్నాడు అంటాడు. అప్పుడు భీముడు కురూపిలాగా ఉంటాడు అని చెప్పినప్పుడు ధర్మరాజు అంటాడు అనమాట, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వరు అంటాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది ఇంతలా ఉంటుంది, వాడు ఎంతో ఆస్తి ఓపెన్ చేస్తాడు, గాలి ఉంటుంది లోపల. ప్యాకింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది కలియుగంలో. ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్, వాడు రాజులాగా అలంకరించుకుని మరీ చాలా కురూపిగా ఉన్నాడు. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి అని అడుగుతాడు ధర్మరాజు. ఫస్ట్ ప్రశ్న ఏంటి, కంచి చేరును మేసిందంటే అర్థం ఏంటి అంటే, అప్పుడు ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే అధర్మ పనులు అవుతారు, దానికి అర్థం అదేంటి. కంచె దేనికి, చెనును కాపాడటం కోసం ఉంది. ఆ కంచె చెనును మేస్తుంది అంటే కలియుగంలో ధర్మాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే అధర్మ పనులు అవుతారు, దానికి అర్థం అది అంటే. జరగట్లేదా ఇది? 5000 సంవత్సరాల క్రిందట మహాభారతంలో వ్యాసుల వారు దీన్ని పొందుపరిచారు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. మరి రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండలో సమానంగా పోసి, 5 చిన్న కుండలో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎలిది ఏర్పడుతూ ఉంది అంటే అర్థం ఏంటి? ధర్మరాజు విచార వదనంతా చెప్తాడు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి కలియుగంలో ఒక తండ్రిని చూసుకోలేరు, దానికి అర్థం అది అంటే. ఒక్క తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. మొదటి వాడు అంటాడు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నాన్న అంటాడు. రెండో వాడు అంటాడు, నాకు ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి నాన్న అంటాడు. మూడో వాడు అంటాడు, నాకే సంతానం ఎక్కువ, వాళ్ళతో ఏగలకు వస్తున్నాను, మరి నీతో ఎక్కడేగని అంటాడు. నాలుగో వాడు అంటాడు, నీ కోడలకు బాగులేదు నాన్న అంటాడు. ఐదో వాడు అడ్రస్సే ఉండడు, వాడిని ఎత్తుక్కునే లోపల తండ్రి కాస్త వస్తాడు అనమాట. 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు ఒక తండ్రి. ఒక తండ్రిని 5 పిల్లలు చూసుకోలేదు. దీంట్లో తప్పు తండ్రులది కూడా ఉంది అంటాను నేను. కారణం ఏంటి అంటే మనం ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన బోధించలేదు. ఏం బోధించాం? రే వాడు చూడరా ఎట్ సంపాదిస్తున్నాడో, వీడు చూడరా ఎట్ సంపాదిస్తున్నాడు, ఇదే బోధిస్తూ ఉన్నాం. తప్పుడు మార్గంలో సంపాదిస్తున్నాడు నా అన్న అని పొరపాట్ల పిల్లవాడు అంటే మనం ఏమంటాం? రే ఎవడు చూస్తున్నాడు రా, తప్పుడు మార్గమా మంచి మార్గమా, డబ్బుందా లేదా, అదిరా నీ ఆనందం కోసం ఏమైనా చేయబోయ్, మరి నా ఆనందానికి ముసలాళ్ళు అడ్డంగా ఉన్నారు, పోండి బయటకు వెళ్తారు వేస్తున్నారు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష, నా ఆనందానికి మరి ఆ ముసలాళ్ళు అడ్డంగా ఉన్నారు, పోండి బయటికి తరివేస్తున్నారు. కానీ భగవద్గీతలో భగవంతుడు ఇదే చెప్తున్నాడు, చరతి శ్రేష్ట తత్వత రోజున సాయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అవలంబిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారు. మరి నాయకులు ఎవరండి? తల్లిదండ్రులు, విద్యను బోధించేవాళ్ళు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి వీళ్ళు నాయకులు. వాళ్ళు ఏ మార్గాన్ని అవలంబిస్తే సామాన్యులు దాన్ని అనుసరిస్తారు. యథా రాజా తథా ప్రజ, రాజే మార్గంలో పోతే ప్రజలు ఒక మార్గంలో పోతారు. సో ఒక తండ్రి ఐదుగురు పిల్లల్ని సమానంగా పెంచుతారు, ఐదుగురు పిల్లలు ఒక తండ్రిని చూసుకోలేరు, అది కలియుగంలో జరిగింది. మరి మూడవది, సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి? ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో పెద్ద పెద్ద తప్పిదాలు ఎవరు పట్టించుకోరు, పెట్టే కేసులే బుకింగ్ అంతా. ఏనుగు దూరెళ్ళిపోతుంది, పెద్ద పెద్ద స్కామ్లకు అందరూ నిర్దోషులు, ఏనుగు దూరెళ్ళిపోతుంది, తోక చిక్కుకుంటుంది అంట. పెద్ద పెద్ద స్కామ్లు ఎవరు పట్టించుకోరు, పెద్ద పెద్ద పోతా ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని పెట్టి కేసులు బుకింగ్ అని చిన్న చిన్న ఏనుగు దూరెళ్ళిపోతుంది, తోక చిక్కుకుంటుంది. మరి నాలుగవది, గోవు గోవు దూడని చంపి తినేసింది అంటే అర్థమేంటి? ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, కలియుగంలో తల్లే తన బిడ్డను అభాషణ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. మీకు తెలుసో తెలీదో, అమెరికా తాయివాన్లలో కాస్ట్లియస్ట్ అండ్ టేస్టియస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్. ఈ అభాషణ రూపంలో తీసినటువంటి పిండాన్ని ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు, అంత నీచానికి మానవుడు దిగి సరిపోయారు. ఈరోజు ఈ పుణ్యభూమిలో పుట్టి మనం ఏమంటున్నామంటే, అమెరికా లాగా ఎప్పుడయ్యా మన దేశం అయ్యేది, ఏందన్నా పిండాలమ్మితే కానీ నీ దేశం గొప్పదని అనుకోవా? పిండాలమ్మితేనే నీ గొప్ప దేశం. చాణక్య చెప్పాడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని సంస్కృతితో వెలకట్టాలి, అంతస్తుల మెడల్తో, కరెన్సీతో కాదు, టెక్నాలజీతో కాదు, సంస్కృతి సంస్కృతి. చాణక్యుడు చెప్తాడు, ఏ సమాజం శాంతిగా ఉంటుంది? పరాయి స్త్రీని ఏ సమాజంలో తల్లి అన్న భావనతో చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావనలతో జీవించేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజం శాంతిగా ఉంటుంది. మరి అటువంటి భావనలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆధ్యాత్మిక చింతన ద్వారా వస్తాయి. అంతేకాని ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనిపించిన స్త్రీ నా ఇంద్రియ భోగానికి వస్తువు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. కానీ మహాత్ముల చరిత్రలో చూస్తాం, తుకారాం బాబా ఆయన యొక్క వ్రతాన్ని భంగం చేయడానికి ఒక వేషి, అందమైన వేషి వచ్చి ఏమంటుందంటే, మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అంటుంది. అప్పుడు తుకారాం బాబా ఏమంటారు, హే పాండురంగ, ఈమె యొక్క కోరిక తీరేటట్టుగా అనుగ్రహించవయ్యా, మరో జన్మలో ఈమె గర్భంలో నేను జన్మించి ఒక తల్లి ఒక బిడ్డని ఆలింగనం చేసుకునే అవకాశం కల్పించవయ్యా హే పాండురంగ అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అది కేవలం ఆధ్యాత్మిక చింతన వల్ల ఆ రకంగా ఆయన ప్రవర్తించాడు, లేకపోతే ఇంతకన్నా ఛాన్స్ మళ్ళా దొరుకుతుందో దొరకదో అనుకుంటాడు అందరు. కానీ ఈరోజు మనం ఇంత పుణ్యభూమి, ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉండాల్సినటువంటి భరత భూమి, ఇన్ని సంక్షోభాలు ఎదుర్కోవడానికి కారణం ఏంటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి మాధుర్యం యొక్క విలువ మనం తెలియక దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు మనం ఈ రకమైనటువంటి సంక్షోభాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మాధుర్యం గీతామృతం, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం, దాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో ఆనందంతో శాంతిగా జీవితాన్ని గడపచ్చు అన్నమాట. కానీ దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొంటూ ఉన్నాం. తల్లే తన బిడ్డను చంపుతుంది, చంపడం కాకుండా తింటుంది. ఈరోజు స్త్రీ పురుషులు శాస్త్రాలు ఏం చెప్తాయి, కొంచెం దూరంగా ఉండాలి, నిప్పు వెన్న దూరంగా ఉండాలి, దగ్గరైతే కరిగిపోతుంది అంటాయి శాస్త్రాలు. ఈరోజు ఇంతకు ముందు రోజుల్లో స్త్రీ పురుషులు చాలా డిస్టెన్స్ ఉండేది వైదిక సాంప్రదాయం ప్రకారం. ఇప్పుడు ఏమన్నారు, సోషలిజం, సోషలిజం దగ్గర దగ్గర కలిసి కలిసి తిరగడం. ఆ సోషలిజం ఏమైంది, సైన్సిజానికి దారితీసింది, లాస్ట్ లో సారోయిజం అయిపోయింది అనమాట. ఎక్కడ హత్య జరిగినా కానీ ముఖ్యమైన మూల కారణం ఏంటి అంటే అక్రమ సంబంధం అయి ఉండొచ్చు, అందువల్ల హత్య జరిగింది. అక్రమ సంబంధం ముందు చూపుతో చెప్పారు శాస్త్రాల్లో, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అని చెప్పి చెప్పారు ముందు చూపుతో. అందుకనే స్వామి ప్రభుపాదులు గారు చెప్పారు మూడు రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ పీపుల్ ఉంటారంట, ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్, సెకండ్ క్లాస్ ఇంటెలిజెన్స్ అండ్ థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్. ఫెలో ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో ఎవరయ్యా అంటే నిప్పుల్లో చేయబెట్టి కాల్తుంది నాన్న అని చెప్పి వింటాడనమాట, దీన్ని పెట్టడు వీడు ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో. సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో ఎవడంటే నా మీద అసూయత ఏమైనా చెప్తున్నాడేమో, నిప్పుల్లో చేయబెడితే మంచి బంగారు కంకణం వస్తుందేమో అని చెప్పి పెడతాడు. నిజంగానే వస్తుంది కంకణం బొబ్బ, అది పెట్టిన తర్వాత ఇంకోసారి పెట్టడు వాడు, అది సెకండ్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఫెలో. థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఫెలో ఎవరు అంటే ఒక చేయి పెట్టి కాల్చుకొని ఈ చెయ్యికి తయింది ఈ చెయ్యికి ఏం కాదని పెట్టాడు వీడు థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఫెలో. అట్లీస్ట్ మనం కాల్ చేసుకున్నాం, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా రియలైజ్ కావాలి, మరీ థర్డ్ క్లాస్లోకి పోకూడదు అనమాట. చేసిందే తప్పు చేస్తూ చేస్తూ చేస్తూ. అందుకే నేను ఉపన్యాసం మొదట్లో చెప్పాను మూలమేంటి కష్టానికి, అది అర్థం చేసుకోవాలా. మూలమేంటి అంటే మనం చేసేటువంటి యాక్టివిటీ, కర్మ. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మామిడి విత్తనం వేస్తే గుంటూరులో మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టే ఉన్న వస్తుందా? గుంటూరులో ఏమైనా స్పెషాలిటీ ఉందా? లేదు. అదే రకంగా పాప ప్రక్రియ చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య ప్రక్రియ చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాల కారణం ఇది. దానికి మరి కర్తలు ఎవరు? స్వయం కృతాపరాధం. మరి పుణ్యం చేయాలా పాపం చేయాలా వీడి మనస్సులో ఉన్నటువంటి పవిత్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ మనసు పవిత్రంగా ఉంటే పుణ్యకార్యాలు చేస్తాడు, మనసు కాలుష్యంతో నిండి ఉంటే చెడు కార్యక్రమాలు చేస్తాడు అనమాట. సో ఆ మనసు యొక్క పవిత్రతను బట్టి ఉంటుంది. మరి ఆధ్యాత్మిక చింతన వాడి మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తుంది, వాడిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తుంది ఆధ్యాత్మిక చింతన, వాడిని పవిత్రుని చేస్తుంది, హృదయం పవిత్రం అవుతుంది అనమాట. తర్వాత చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు, ఒక కొండ మీద నుంచి ఒక బండ దొర్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది, ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు నూలు పోగుతో దాన్ని కట్టి లాగితే అది దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. అప్పుడు ధర్మరాజు చెప్తూ ఉన్నాడు మంచి కార్యక్రమం ఏం చేయాలన్నా కానీ ఆటంకాలు వస్తాయి, చెడుకి అనంతమైన ప్రోత్సాహం ఉంటుంది కలియుగంలో. స్టేటస్ సింబల్ ఏంటి అంటే కలియుగంలో చెడు చేయడమే, మంచిగా ఉన్నాడు అంటే వాడు హేళన చేయబడతాడు అనమాట. దుర్మార్గులు వాళ్ళందరినీ చూడంగానే అందరూ భయపడి దండాలు నమస్కారాలు అన్నీ పెడతారు, సాధు బోధులు వీడు అరే రామహరికృష్ణ అంటాడు. అందుకనే భాగవతం చెప్తుంది గౌరవింపబడేటివి అగౌరవింపబడతాయి, అగౌరవింపబడేటివి గౌరవింపబడతాయి కలియుగంలో. చెడుకి ప్రోత్సాహం ఉంటుంది, అనంతమైన ప్రోత్సాహం ఉంటుంది, మంచికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ బండ అడ్డంగా పడిపోయింది వీళ్ళ తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు నూలు పోగుతో దాన్ని కట్టి లాగితే అది దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోతుంది. ఆ నూలు పోగుని ధర్మరాజు దేంతో పోలుస్తాడు అంటే భగవంతుని యొక్క నామంతో పోలుస్తాడు. ఆ నూలు పోగు లాంటి నామం ఎవడైతే కలియుగంలో చేస్తాడో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. కలిర్ దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరంబ్రజే. కలియుగం దోషాలతో నిండి ఉంటుంది కానీ ఒక్క సుగుణం ఉంది, ఆ సుగుణం ఏమిటి అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరంబ్రజే. ఆ కృష్ణ యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు, అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. అయితే మనం ఏంటి అంటే ఉచితంగా ఇస్తే విలువ కట్టాం. చాలా మంది నేను ఉపన్యాసంలో నామం చేయండి అయ్యా చాలా సింపుల్ ప్రతి ఒక్కరు చేయగలిగింది అంటే ఉపన్యాసం అంతా అయిన తర్వాత వచ్చి చెప్తారన్న స్వామీజీ కొంచెం ఖర్చైనా పర్లేదు, ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఉందా అంటారు. స్పెషల్గా ఏమన్నా ఉందా అరే గీతలో భగవంతుడు చెప్తున్నారు నన్ను మించిన పరమ సత్యం ఇంకొకటి లేదు, మొత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనుంజయ. నన్ను మించిన పరమ సత్యం ఇంకోటి లేదు. కలి కాలే నామ రూపే కృష్ణ అవతారు. కలియుగంలో నామ రూపంలో కృష్ణుడు ఉన్నాడు, ఆ నామాన్ని మనం ఎప్పుడైతే జపిస్తామో ఆ కృష్ణుడు మన నాలుక మీద నృత్యం చేస్తాడు, అన్ని శుభాలకి ప్రధానమైన. సో ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే మనం ఏంటి అంటే కలియుగంలో ప్రెస్టేజ్ అనమాట, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు. సొసైటీ కోసం కాదు, నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకునే దానికి ధర్మాన్ని పాటించాలి. సొసైటీ ఎటువంటిది అంటే, ఒక తండ్రి దగ్గర గుర్రం ఉండిందంట, ఒక 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడంట, వాడిని గుర్రం మీద ఎక్కించుకొని తండ్రి తీసుకెళ్తున్నాడంట. అక్కడ ఉన్నటువంటి సమాజం అనేది, చిన్న పిల్లవాడిని గుర్రం ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు, వాడు పెరిగిన తర్వాత మర్యాద బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి వాడికి అని చెప్పి అన్నారంట. ఇది కరెక్టే అని చెప్పి పిల్లవాడిని దించేసి తండ్రికి గుర్రం పోతున్నాడంట. మళ్ళీ అదే సమాజం అయింది, అమాయకమైన పిల్లవాడిని నడిపిస్తూ దున్నపోతులాగా ఊరేగుతున్నాడు అన్నారంట. ఒరే ఇది కూడా కరెక్టే కదా అని చెప్పి పిల్లవాడిని కూడా ఎక్కించుకున్నాడంట. మరలా అదే సమాజం అనింది, ఆ నోరు లేని మూగజీవి మీద తండ్రి కొడుకులు ఏనుగుల్లాగా ఊరేగుతున్నారు అన్నారంట. ఇది కూడా కరెక్టే కదని తండ్రి కొడుకులు ఇద్దరు దిగేశారంట గుర్రం మీద నుంచి. మళ్ళీ అదే సమాజం అనింది, ఈ పనికి మాల నడి గుర్రం ఉన్నా కానీ ఎంత ఉపయోగించుకోవాలో తెలియదు అన్నారంట. ఈ పనికి మాలాడి గుర్రం ఉన్నా కానీ ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు అన్నారు. సో సమాజం అటువంటిది, సమాజం కోసం కాదనమాట. మనం ఏంటి అంటే ధర్మం ఏంటో తెలుసుకుని దాని అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని జీవించుకున్నప్పుడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అంతేగాని మన తెలివితేటలు మనల్ని ఏం కాపాడలేవండి. చరిత్రలో మనకన్నా తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, వీళ్ళందరూ మనకన్నా తెలివిగల వాళ్ళు, శక్తివంతులు అనమాట. కానీ వాళ్ళని వాళ్ళేం ఉద్ధరింప చేసుకోలేకపోయారు. తెలివితేటలు మనల్ని ఏం కాపాడలేవు. మన తెలివితేటలన్నీ కూడా ఆచార్యులు ఏమంటారు అంటే, అతి తెలివితేటలు చావు తెలివితేటలు అంటారు. ఎట్లా ఉంటుంది అంటే, పూర్వానికి ఎవరో ఒక టీచర్ ఒక ఆయన ఉన్నాడంట, పిల్లలందరినీ క్లాస్ రూమ్ లో అన్నాడంట, అరే ఈరోజు నేను చాలా తెలివైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతానరా, సమాధానం చెప్పండి అన్నాడంట. సార్ చెప్పండి సార్ అన్నాడంట. అప్పుడు ఐవర్ అడిగాడంట, అరే విజయవాడ 260 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి అన్నాడంట. పిల్లలందరూ తెల్లముఖాలు వేశారు. విజయవాడకి హైదరాబాద్కి దూరానికి అయ్యవారి వయసుకి సంబంధం ఏంటే అని. కానీ ఒక పిల్లవాడు మాత్రం, నేను చెప్తాను సార్ చేయి పైకెత్తాడంట. చెప్పోయన్నాడంట, మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడంట. ఇప్పుడు అయ్యవారు తెల్లముఖం వేశాడంట. ఓ ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగావన్నాడంట. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, ఏముంది సార్ నాకు ఒక అన్న ఉన్నాడు, వాడు అర్థ పిచ్చాడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చాడు, మీకు 48 సంవత్సరాలు ఉన్నాడు. మన తెలివితేటలన్నీ ఆ రకంగా ఉంటాయి. భగవంతుడు మనం ఏమనుకుంటామంటే, మనం అన్ని రకాలుగా అధర్మంగా నడుచుకొని మనం హ్యాపీగా ఉండాలంటే అది కుదరదు అనమాట. సో అందుకని చరిత్రలో కూడా మనం చూసినట్లయితే, కర్ణుడు తన యొక్క రథం భూమిలో కూరుకుని పోయింది, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అప్పుడు అర్జునుడిని తీసుకొని కృష్ణుడు వచ్చి కర్ణుడిని చంపు అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం అన్ని తప్పుడు పనులు చేస్తాం, అధర్మంగా నడుచుకుంటాం, కానీ దుఃఖం వచ్చినప్పుడు భగవంతుని నిందిస్తాం, ఆయన మీద వేసేస్తాం. అప్పుడు కర్ణుడు కృష్ణుడు అర్జునుడిని తీసుకుని అక్కడికి వచ్చి కర్ణుడిని చంపమన్నాడు. కర్ణుడు దిగ్గురు లేచి నిలబడి భగవంతుడిని అంటున్నాడు, ఏమయ్యా భగవంతుడి అంటారు నిన్ను, ధర్మాన్ని స్థాపించేవాడు అంటారు, ఇదేనా ధర్మం, నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే నీ శిష్యుడికి నన్ను చంపమని చెప్తున్నావే అన్నాడు. అప్పుడు కృష్ణుడు చిరుమందహాసం చేస్తూ, స్వామికి ఎవరైనా తిట్టినా కానీ లేకపోతే ఎవరైనా కానీ పొగిడినా కానీ రెండు సమయాల్లో కూడా ఒకే రకంగా ఆయన ముఖారవింద ఉంటుంది, ఏవం ప్రసన్న మనసు, ఆయన ఏం కలపజేందాడు, మనమైతే కలిసేస్తాం. ఆయన ప్రసన్న వదనంతో ఆయన అంటున్నాడంట, అరే కర్ణ ధర్మం నీతి గురించి నాకు చెప్పేంతటి వాడి అయ్యావా, నిండు సభలో ద్రౌపది వలవలు వలచి దుర్యోధనుడి తొడల మీద కూర్చోపెట్టుకోమని ఆలోచన కల్పించావు, అప్పుడేమైందిరా నాయన ధర్మం, అభిమన్యుణ్ణి వెనకాల నుంచి బాణాలు తుంచి నిరాయుధుణ్ణి చేసి అతి నీచంగా అతి నిస్సహాయ స్థితిలో చంపారు, అప్పుడేమైంది ధర్మం, నీ దగ్గరికి వచ్చేసరికి నీతి ధర్మం ఇవన్నీ చెప్తున్నావు, అర్జున ఆలస్యం చేయకుండా చంపిరాజుకెళ్ళ. మనం ఇతరులకు కష్టాన్ని కలిగించేటప్పుడు ఆలోచించాం, మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుడిని నిందిస్తామన్నమాట. కానీ ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా, మనం ఎప్పుడైతే ఇతరులకు కష్టాన్ని కలిగించాలంటే పనుకుంటూ ఉన్నామో దాని యొక్క రియాక్షన్ ఖచ్చితంగా మనకు వస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. చిన్న చేపను మింగడానికి ఒక పెద్ద చేప ఉంటే దాన్ని మింగడానికి ఇంకో పెద్ద చేప ఉంటుంది. ముగ్గురు దొంగలు ఊరంతా దోచుకుని అరణ్యానికి వెళ్ళారంట. వెళ్ళేమనుకుంటున్నారు, అరే అబ్బాయి నిజాయితీగా పలుచుకోవాలి, చేసిన పని ఏంటి, దొంగతనం. కార్పొరేట్ కంపెనీల్లో బోర్డు మీటింగ్ అంటే ఇంతే, అమాయకుల్ని మోసం చేసి బోర్డు మీటింగ్, బోర్డు మీటింగ్ దేనికి, నిజాయితీకి పంచుకోవాలి మనం. చేసిన పని ఏంటి, దొంగతనం. సో ఒక వ్యక్తి అన్నాడు, మన సంచులు అయితే నిండాయి, కడుపులు ఖాళీ అయిపోయాయి, ఒకటి పట్టణానికి వెళ్ళి భోజనం తీసుకొస్తే తినేసి మనం పంచుకుందాం అన్నాడు. ఇంకోటి అన్నాడు, మంచి సలహాని వాడు పంపించారు. వాడు భోజనం తెచ్చే లోపల ఇంకో ఒకటేమంటున్నాడంటే ఆ దొంగల్లో ఒకడు, అరే ఆ భోజనం తెచ్చేవాడిని చంపేస్తే వాడి వాట కూడా మన ఇద్దరం పంచుకోవచ్చు కదా అన్నాడు. ఇంకోటి అన్నాడు, అప్పుడప్పుడు నీ బుర్ర పనిచేస్తుంది కదా అన్నాడు. మంచి ఆలోచన. వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండ చాటం దాగి వాడిని ఎత్తిన ఒక బండ వేస్తారు, వాడు కుయ్య ఉంటూ చచ్చాడు. వీళ్ళిద్దరూ ఆనందంతో చచ్చినోడు ఎట్లకి చచ్చాడు, వాడు తెచ్చింది భుజించి తర్వాత పంచుకుందామని చెప్పి వాడు తెచ్చిన ఆహారం భుజించడం మొదలు పెట్టాడు. వీళ్ళిద్దరికన్నా వాడు తెలియగలడు వీళ్ళకి వాటా ఎందుకు ఇవ్వాలని. వాడు తెచ్చిన ఆహారంలో విషం కలిపి తెచ్చేశాడు, ఆ విషాహారం తిని వీళ్ళిద్దరు కూడా పోయారు. ఇప్పుడు మరి ఇప్పుడు అనుభవించడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించి మన చేతుల్లో పెడితే సరి అయినటువంటి అవగాహన లేకుండా మనం ఒకరిని చంపుకోవడం, ఈర్ష ద్వేషం, చివరికి మిగిలేదు ఎవరు లేరు ఇక్కడ అనుభవించడానికి. సో అందుకనే స్వామి ప్రభుపాదులు వచ్చిస్తారు, ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల నువ్వు జీవించు, ఇతరులను కూడా జీవించడానికి అనుమతించు. అది కేవలం ఆధ్యాత్మిక చింతన వల్ల కలుగుతుంది, ఆత్మజ్ఞానం వల్ల కలుగుతుంది. ఎందువల్ల అంటే ఆచార్యులు చెప్తున్నారు, బరువాగ బిత్తలే హోగువాగ బిత్తలే నడుమ కత్తలే కత్తలే. వచ్చేటప్పుడు నగ్నంగా వచ్చాం, పోయేటప్పుడు నగ్నంగా పోతున్నాం, మధ్యలో దేనికి కథలు అంటున్నాడు. అలెగ్జాండర్ అంతటి వాడు చనిపోయేటప్పుడు తన సేనాధ్యక్షుని పిలిచి అడిగాడంట, ఏమోయ్ నీ ఆయుష్లో ఒక నెల రోజుల ఆయుష్ నాకు దానం ఇస్తావు, నేను తిరిగి నా తల్లి దగ్గరికి వెళ్ళి నా అనుభవాలన్నీ చెప్పుకోవాలా అన్నాడంట. అప్పుడు ఆ సేనాధ్యక్షు, ఏమయ్యా ఆయుష్ దానం ఇచ్చే విషయం ఎక్కడన్నా విన్నారా మీరన్నారు? అది కుదరదన్నాడు. ఒక రోజన్నా ఆయుష్ దానం ఇస్తే మనస్ఫూర్తిగా నా అనుభవాలన్నీ లేఖ రాసుకుని అప్పుడు నేను చనిపోతానన్నాడు. అది కూడా కుదరదయ్యా అన్నాడు. అటైతే నాకు సహాయం చేస్తావు అన్నాడు. ఏంటది అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను పూడ్చి పెట్టేటప్పుడు ఈ రెండు చేతులు బయట పెట్టి పూడ్చి పెడతావు అని అడిగాడు. అప్పుడు సేనాధ్యక్షుడు అడిగాడు, ఎందుకు ఇట్లా అడుగుతున్నారన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ చెప్తున్నాడు, ప్రపంచాన్ని జయించినా కానీ వెళ్ళేటప్పుడు అలెగ్జాండర్ చిల్లి గవ్వ కూడా తనతో తీసుకుని వెళ్ళలేదు అన్నటువంటి సత్యం అందరికీ తెలియాలా, అందుకోసం ఈ ఖాళీ చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టమని అడుగుతూ ఉన్నాను అన్నాడు. ప్రపంచం అంతా జయించాడు కానీ వెళ్ళేటప్పుడు చిన్నగవ్వ కూడా తీసుకుని వెళ్ళలేదు తనతో, ఈ సత్యం అందరికీ తెలియాలని చెప్పి ఈ రెండు చేతులు బయట పెట్టమని పూడ్చిపెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాను. చరిత్రలో ఆచార్యులు ఎన్నో వర్ణించారు ఈ ప్రపంచం యొక్క యథార్థ సత్యం ఏంటి అన్నది. మనం వెళ్ళేటప్పుడు సర్వ మృత్యుహరత్యాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాడు, మనతోటి తీసుకుని వెళ్ళేది ఏం లేదు. ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట, ఆయన చాలా పెద్ద రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఒక సాధు ఆయన దగ్గరికి వచ్చి ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన గురించి చెప్పడానికి ప్రయత్నించినా కానీ ఆ రాజు ఏమనేవాడు అంటే, మీరు చెప్పే చాలా బాగుంది కానీ నాకు టైం లేదు, ఈ విరాళం తీసుకుని వెళ్ళిపోండి. మన టైపే, మనకన్నిటికీ టైం ఉంటుంది కానీ ఆత్మజ్ఞానానికి ఆధ్యాత్మిక చింతనకి లాస్ట్ ప్రయారిటీ, ఏదైతే మన జీవితంలో మాధురి అని ఇస్తుందో దానికి మనం లాస్ట్ ప్రయారిటీ ఇస్తాం అన్నమాట. అన్నిటికీ టైం ఉంటుంది, అన్ని పనికమాల విషయాలకి ఉంటుంది కానీ ఆధ్యాత్మిక చింతనకి మాత్రం లాస్ట్ ప్రయారిటీ. ఆ రాజు కూడా నీకు విరాళం కావాలంటే ఇస్తాను అంతేగాని నాకు టైం లేదు. ఈ సాధు అనుకున్నాడు, రాజుకే ఆధ్యాత్మిక చింతన అవగాహన లేకపోతే ప్రజల్ని ఏ రకంగా నడిపిస్తాడు ఆయన, అందుకని చెప్పి ఇతనికి జ్ఞానోదయం కలిగించాలా అని చెప్పి, అయ్యా నీ విరాళం నాకొద్దు, నాకు కోరిక ఉంది తీర్చన్నాడు. ఏంటది అన్నాడు, నీ మంత్రిని పంపించి ఒక మూర్ఖుణ్ణి వెతికి పట్టుకురమ్మని చెప్పు, అతనికి ఒక చేతి కర్రిచ్చి తిరుగుతూ ఉండమని చెప్పండి, నెల నెల జీతం ఇవ్వండి అతనికి అన్నాడు. అదేం పెద్ద విశేషం కాదని చెప్పి చెప్పాడు మంత్రికి చెప్పాడు. ఆడు వెళ్ళి ఒక మూర్ఖుడిని పట్టుకొచ్చారనమాట, ఆడికి చేతికి ఒక కర్ర ఇచ్చి మరి నువ్వు తిరుగుతూ ఉండు, నెల నెల జీతం ఇస్తాను అన్నాడు. కొన్ని రోజులకి రాజుగారికి ఏదో అనారోగ్యం వచ్చింది, వైద్యుల్ని పిలిపిస్తే ఈ రోగానికి వైద్యం నేను చేయలేమన్నారు, ఎప్పుడన్నా బకెట్ అని వేయచ్చు ప్రాణం పోవచ్చు అన్నారు. ఎవరికైనా ప్రాణం పోతుంది అంటే ఏం చేస్తారు, తనా మన అనే వాళ్ళందరినీ పిలిపించుకుంటారు. ఎందుకు, వాళ్ళు కొంచెం భరోసా ఇస్తూ ఉంటారు, ఏం పర్వాలేదన్నా నువ్వు ఇంకా గట్టిగా ఇంకో 10 సంవత్సరాలు ఉంటావు, ఏం పర్లేదు గట్టిగా మెత్తకు కూడా కాదు. ఆ రకమైనటువంటి భరోసా కొంచెం ఊరటం కలిగిస్తుంది అనమాట. సో అందరిని పిలిపించుకుంటున్నారు, వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. రాజుగారు అందరు వచ్చారు, ఎవరో ఒక్కరు రాలేదే అని చెప్పి ఆలోచించారు. ఎవరా అంటే ఆ మూర్ఖుడు మంత్రికి చెప్పాడు, అరే ఆ మూర్ఖుడిని పిలువన్నాడు. ఆ మూర్ఖుడు వచ్చి నిలబడ్డాడు. మూర్ఖుడు వచ్చి నిలబడితే రాజు, అరే మూర్ఖ నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. ఈ మూర్ఖుడు ఏమన్నాడు, అయ్యా దూరం వెళ్తున్నాను అంటున్నారు కదా, నడిచి వెళ్తే కాళ్ళు నొప్పులేస్తాయి, రథం తీసుకెళ్ళండి అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, అరే మూర్ఖ రథం తీసుకెళ్ళలేను రా నేను. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, మీ దగ్గర చాలా మంది సేవకులు ఉన్నారు కదా, ఒక నలుగురు సేవకుల్ని వెంట పెట్టుకుని వెళ్ళండి, ఇది ఏదైనా పనికి ఉపయోగపడతారు సేవకి అన్నాడు. మరి మూర్ఖ సేవకుల్ని కూడా తీసుకెళ్ళలేను రా అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, మీకు చాలా మంది భార్యలు ఉన్నారు కదా రాణులు, ఒక ఇద్దరినన్నా వెంట పెట్టుకుని వెళ్ళండి, మీకేదో సేవకు ఉపయోగపడతారన్నాడు. మరి మూర్ఖ భార్యల్ని కూడా నేను తీసుకెళ్ళలేను రా అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, మీ ధనాగారం నిండుకు చాలా కష్టపడి నింపారు, ఒక 5,000 వరహాలు 10,000 వరహాలు మూట కట్టుకుని వెళ్తే దారిలో ఖర్చు కన్నా పనికి వస్తాయని, ఒరే మూర్ఖ అది కూడా తీసుకెళ్ళలేదా. అయినా నువ్వు మూర్ఖుడివి ఎంత చెప్పి ఉపయోగం ఉంది, ఒక పంచి గురువుగారి ఆజ్ఞ ప్రకారం జీవితం అంతా కర్ర పట్టుకుని తిరిగావు, నీకన్నా పరమ మూర్ఖుడిని ఒకని వెతికి పట్టుకుని వాడి కర్రప చెప్పి వాడిని తిరుగుతూ ఉండమని చెప్పు, నువ్వు రిటైర్మెంట్ తీసుకో, వాడికి నీకు పెన్షన్ ఇస్తాను, వాడికి జీతం ఇస్తాను అన్నాడు. అప్పుడు వీడేం చేశాడంటే మూర్ఖుడు ఆ కర్ర తీసి రాజుగారి చేతిలో పెట్టాడు. నీకన్నా పరమ మూర్ఖుడిని వెతికి పట్టుకొని వాడికి కర్రప చెప్పమంటే నా చేతిలో పెట్టావేంట్రా అన్నాడు. అప్పుడు వీడంటున్నాడు, నీకన్నా పరమ మూర్ఖుడు ఎవడుంటాడయ్యా, జీవితం అంతా కాయా కష్టపడ్డావు, ఎక్కడో దూరం వెళ్తానంటున్నావు, రథంలో వెళ్ళమంటే తీసుకెళ్ళలేనన్నావు, సేవకుల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేనన్నావు, భార్యల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేనన్నావు, గొట్టి చాకరీ చేసి ధనాగారం నింపావు, ధనమన్నా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేనన్నావు, ఇంత కష్టపడి ఏమీ తీసుకెళ్ళలేనప్పుడు నీకన్నా మూర్ఖుడు ఎవడు ఉంటాడు, పట్టుకోకర్రా తిరుగు అన్నాడు. ఇంత కష్టపడి ఏమీ తీసుకెళ్ళలేనప్పుడు నీకన్నా మూర్ఖుడు ఎవడు ఉంటాడు, పట్టుకోకర్రా తిరుగు అన్నాడు. మనమే కోవలోకి చెందుతాం చెప్పండి, మనం కూడా ఏం తీసుకెళ్ళలేదు, కానీ అజ్ఞానంలో మనిషి నాది 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 నాది, భూమండలం అంతా ఇచ్చినా కానీ శాంతి లేదు, సంతృప్తి లేదు, మరి చంద్రమండలం సంగతి ఏంటి అంటాం మనం. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, కానీ ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రతి నిత్యం కూడా ఆనందాంపుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ఆనందాన్ని ప్రతి అడుగులో కూడా అనుభవించాలంటే కేవలం అది ఆధ్యాత్మిక చింతన ద్వారానే వీలవుతుంది. సో అందువల్ల ఈ మనుష్య జీవితం యొక్క పరమార్థం వేదం చెప్తుంది, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం ఏంటో తెలుసుకోవాలి, నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి వీటిని ఎవడు తప్పించుకోలేడు, అడుక్కు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ 4 క్లేశాలు ఎవడు తప్పించుకోలేడు, వీటికి శాశ్వత పరిష్కారం ఏదన్నా ఉందా అనే దాన్ని తెలుసుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జన్మ మనం పొంది ఉన్నాం. అందువల్ల మహాభారతం చెప్తుంది, ఆహార నిద్రాభయమైతు నంశ సమన్వవేతాం పశుభీనరాణాం ధర్మోహి తేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలు సమన్వవేతాం పశుభీనరాణాం, పశువులు చేస్తున్నాయి, జంతువులు చేస్తున్నాయి, మనిషి చేస్తూ ఉన్నాయి. మరి మనిషి ఎప్పుడు ఉన్నతులు అవుతాడు, ధర్మోహి తేషో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు మనం ఉన్నతులమవుతాం. ధర్మేణ హీన పశుహీ సమాన, ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం. నేను అప్పుడప్పుడు చెప్తాను ఈ మాట అంటే పశువుతో సమానం అంటే పశువు మన మీద కేసేసేస్తుంది, ఎందువల్లంటే అవి మనకన్నా బెటర్గా జీవిస్తున్నాయి, వాటికన్నా నీచంగా మనమే జీవిస్తున్నాం, వాటికన్నా కొన్ని నియమాలు ఉన్నాయి, మనకు ఆ నియమాలు లేవు. ఏం చెప్తారంటే సింహం మృత కళేబరం అక్కడ పడుంటే తిందంట, తన స్వశక్తితో వేటాడి చంపి అప్పుడు తింటుందంట, కానీ మనం ఫ్రీగా ఎప్పుడేం దొరుకుతుందా కష్టం లేకుండా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం, ఏ కష్టం లేకుండా ఫ్రీగా ఎప్పుడు ఏం దొరుకుతుందా అని. కానీ జంతువులో కూడా ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కానీ మనిషిలో ప్రిన్సిపల్స్ లేవు. అందుకని ఇంగ్లీష్లో కూడా ఏమంటారంటే హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అంటారు. అంటే విచక్షణ జ్ఞానం కలిగినటువంటి జంతువు. ఆ విచక్షణ జ్ఞానం లోపిస్తే మనం కేవలం జంతువులు అవుతాం. కుక్క ఉంది, తింటూ ఉంటుంది, ఇంకో కుక్క వచ్చి లాగేసుకుంటుంది, అది ఆలోచించదు. ముందు తింటూ ఉందే బాధపడుతుందేమో అని ఆలోచించదు, అందుకని దాని జంతువు అన్నారు. ఇప్పుడు మనిషి కూడా ఈ ఆలోచన లేకుండా ప్రవర్తిస్తే వాడు కేవలం జంతువే అవుతాడు. ఈ రోజుల్లో ఎవరికి ఆలోచన ఉందండి? నాకు ఏదో జరిగిపోతే చాలు, ఎవడెట్టపోయినా కానీ పర్వాలేదు, ఇది ఆలోచన, అంతకు మించి ఉన్నతమైన ఆలోచన లేదు. అందుకని ఒక కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికి ప్యూనికి పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నతమైన వసతులు కల్పిస్తారు. ఎందుకు? ఆయన ఏదో ఉన్నత కార్యం చేయాల. సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవజాతుల్లోకి మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు కల్పించాడు. మనం కూడా ఒక ఉన్నత కార్యం చేయాలి. ఆ ఉన్నత కార్యం ఏంటి అంటే, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాలతో నిండినటువంటి ఈ ప్రపంచం నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం వెతుక్కునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం ఉపయోగించాలా? అందుకోసం మనకు ఉన్నతమైన వస్తువులు ఈ మనుష్య జన్మలో భగవంతుడు కల్పించాడు. మరి భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు? ఆ బ్రహ్మ భువనాంలోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మానుపేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యది. నా లోకానికి ఎప్పుడైతే వస్తారో పునర్జన్మ లేదు అంటున్నాడు. నా లోకానికి ఎప్పుడైతే వస్తారో పునర్జన్మ లేదు అంటున్నాడు. ఈ విలువైన మనుష్య జన్మ దేనికి వినియోగించాలా అంటే, శాశ్వతమైనటువంటి ఆ దేవదేవుని సన్నిధిని చేరుకునే దానికోసం మనం వినియోగించాలి. అని మనం ఏం చేస్తున్నాం? ఈ అద్దె ఇంటిని అలంకరించుకునే దానికి ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాం. అద్దె ఇంటిని అలంకరించుకుంటూ పోతే యజమాని వచ్చి ఖాళీ చేయమంటాడు. ఖాళీ చేయకపోతే గూండాలు పెడతాడు. ఆ గూండాలు ఎవరంటే యమకింకర్లు. యమకింకర్లు ఖాళీ చేయాలి. ఎవడన్నా అద్దె ఇంట్లో కూర్చొని ఫాల్ సీలింగ్ మొజాయిక్ ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ వేసుకుంటుంటే, అరే వీడెవడరా అద్దె ఇంటిని అలంకరించుకుంటున్నాడు, యజమాని ఎప్పుడు ఖాళీ చేయమంటే చేయాలి కదా అంటారు. ఈ శరీరం అద్దె ఇల్లు. ఈ అద్దె ఇంటిని మనం అలంకరించుకుంటూ కూర్చుంటే కాదనమాట, ఏదో ఒకరోజు ఖాళీ చేయాలి దీన్ని. సో అందువల్ల మరలా దుర్లభ మనుష్య జన్మ. మనుష్య జన్మ మళ్ళా ఎప్పుడు లభిస్తుందో తెలియదు మనకు. అందువల్ల ఆ మనుష్య జన్మ మనం పొంది ఉన్నప్పుడే ఆ పరమ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని చేరుకునేదానికి దీన్ని వినియోగించాలి. అంతేకాని కేవలం జంతువుల్లాగా జీవితాన్ని గడిపేకూడదు. అందుకని మహాభారతం చెప్తుంది, ఆహార నిద్రాభయమైతునంశ సమన్వయతాం పశుభీనరాణ ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేన హీన పశుహీ సమానం. అయితే ఇటువంటిది విన్నప్పుడు ఏదో మనకు కొంచెం శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. మళ్ళా బయటికి వెళ్తే లేకపోతే పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ అన్నమాట. రేపు చూసుకున్నామండి, రేపు చూసుకుందాం. చరిత్రలో ఒక వ్యక్తి ఉన్నాడంట కైలాసుని, ఆయన నారదమునికి కొంచెం ఫ్రెండ్షిప్ ఉండిందంట. నారదముని త్రిలోక సంచారి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైనా పోస్ట్పోన్ చేయకుండా చేసుకుంటాం కానీ ఆధ్యాత్మిక చింతన మాత్రం రేపు రూపం లేని రేపు కోసం పోస్ట్పోన్ చేసుకుంటూ పోతాం అన్నమాట. అట్టని చెప్పి ఏదో ఆనందం అనుభవించేస్తున్నామంటే అది లేదు. ఆనందం కూడా పోస్ట్పోన్మెంటే. ఈ రోజు నేను హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను. అట్టే మనందరం ఇంతవరకు జీవితం గడిపాము, నిజంగా ఆనందాన్ని అనుభవించలేదు ఎవరిని కూడా. నిజాయితీగా చెప్పండి, రేపు ఆనందంగా ఉంటామని హోప్ తోటి ఇన్ని రోజులు గడిపేశాం, రేపు ఆనందంగా ఉంటాం. సో ఈ కైలాష్ ఒకరోజు నారదముని వాళ్ళ ఇంటికి వచ్చాడంట. నారదమునికి మర్యాదలు చేసిన తర్వాత ఆ కైలాష్ అడిగాడు నారదముని, ఎక్కడికి వెళ్తున్నాను స్వామి అన్నాడు. అరే వైకుంఠానికి వెళ్తున్నాను అన్నాడు. నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను, ఇప్పటికేం ఆలస్యం లేదు రాపోదాం అన్నాడు. వాడేమన్నాడంటే, స్వామి చిన్న పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత విద్యాబుద్ధులు వచ్చిన తర్వాత అప్పుడు వస్తాను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అన్నాడు. సరేనని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చాడు నారదముని. మళ్ళా వస్తే ఆ కైలాస్ అన్ని మర్యాదలు చేసిన తర్వాత, అరే కైలాస్ వైకుంఠానికి వెళ్తున్నాను, ఇప్పటికి కూడా ఏం ఆలస్యం లేదు, నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను. వాడేమంటున్నాడు, ఈ ఒక్కసారి క్షమించండి స్వామి, వీళ్ళకి విద్య అయితే నేర్పించాను కానీ బాధ్యతలు ఇంకా రాలేదు, ఆ బాధ్యతలు వచ్చిన తర్వాత వచ్చేస్తాను, ఈ ఒక్కసారి క్షమించండి అన్న. నారదముని సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు బోర్డు లేట్ కైలాష్ అని ఉంది. లేడు, పోయాడు. నారదముని లోపలికి వెళ్తే పిల్లలు బోర్ని ఏడుస్తున్నారు అనమాట. సరేరా నాయన, పుట్టినవాడికి ఎత్తుక తప్పదు. ఎందువల్లంటే దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలకు ఆలయం, అశాశ్వతం, ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరు. ఒకసారి వ్యాసుల వారి తాతగారు పరాశరముని తండ్రి వ్యాసుల వారిని అడిగారంట, అరే నాయన నిన్ను భగవత్ స్వరూపుడు అని చెప్పి అంటారు, నాకు మృత్యువు లేకుండా చేయన్నాడంట. వ్యాసుల వారు చెప్పారు, ప్రకృతి విరుద్ధమైన కోరిక కోరుతున్నారు, పుట్టినవాడికి ఇతక తప్పదు అన్నారు. బలవాడివే, మరి నువ్వు భగవత్ స్వరూపుడు కదా, నాకు మృత్యువు లేకుండా చేయన్నాడు. ఆయన అంత గట్టిగా పట్టుపట్టేసరికి వ్యాసుల వారు అన్నారు, మృత్యువు లేకుండా అయితే చేయలేను కానీ మృత్యు రూపమైనటువంటి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అడిగి చూద్దామన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏంటి స్వామి ఇట్లా వచ్చారన్నారు, మా తాతగారైనా ఆయనకి విచిత్రమైన కోరిక మృత్యువు లేకుండా ఉండాలని, మీరేమన్నా సహాయపడతారా అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీకు తెలియదు ఏముంది స్వామి, కాలపురుషుడు వచ్చి నాకు చెప్తాడు ఫలానా వాటి టైం అయిపోయింది, ఫలానా వాటి టైం అయిపోయింది, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. కాలపురుషుడు నన్ను చెప్పేదాన్ని బట్టి ఉంటుంది కానీ నాకేం తెలియదు, కాలపురుషుడు ఏమన్నా మీకు సహాయపడతాడేమో అడుగుదా అన్నారు. మరి కాలపురుషుడిని అడిగితే ఏమంటున్నారు, ఆయన ఏమన్నాడంటే, మీకు తెలియని సత్యం ఏముంది, చిత్రగుప్తుడు చిత్తాపద్ధతులు చదివి నాకు చెప్తాడు, నేను వచ్చి యమధర్మరాజుకి చెప్తాను, నాదేం లేదు, నేను ఒక మెసెంజర్ లాంటి వాడిని, చిత్రగుప్తుని అడుగుతాం పదండి, ఆయన ఏమన్నా సహాయపడతాడేమో అని. చిత్రగుప్తుడి దగ్గరికి వచ్చి అడిగితే ఏమంటున్నాడంటే, జీవుని యొక్క హృదయంలో పరమాత్మ ఉండి జీవుడు చేసే పనులన్నీ గమనించి పుస్తకంలో ఎంట్రీ చేస్తున్నాడు, చదివి చెప్పడం మాత్రమే నా డ్యూటీ కానీ చేర్పులు మార్పులు చేయడం నా పని కాదు, చదివి చెప్పమంటే మీ తాతగారి గురించి హిస్టరీ ఏముందో చెప్తానన్నాడు. ఎందువల్లంటే మనిషి ఏమనుకుంటాడంటే నేను చేసేది ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాడు. భీష్ముడిని మహాభారతంలో ధర్మరాజు అడుగుతాడు, ఎవడన్నా చేసిన పాపం నుంచి తప్పించుకునేదానికి అవకాశం ఉందా అంటాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, 12 మంది సాక్షులు లేనటువంటి ప్రదేశంలో ఎవడన్నా తప్పు చేస్తే తప్పించుకోవచ్చు ధర్మరాజా అంటాడు. ఎవరు ఆ 12 మంది అంటాడు, భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, దిక్కులు, వీళ్ళెవ్వరూ లేని ప్రదేశంలో పాపం చేస్తే వాళ్ళు తప్పించుకోవచ్చు అంటారు. ట్రై చేయండి, ఏమన్నా ఉందేమో అటువంటి ప్లేస్ ఉందంటారా. తర్వాత ముండకోపనిషత్ శ్వేతాశ్వరోపనిషత్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, శరీరం అన్నటువంటి చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి, ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. జీవుడు చేసే ప్రతి పని